ఐదు నుండి తొమ్మిది. సత్యేన లభ్యః
సత్యేన లభ్యః
తపసా హేష ఆత్మా
తపసా హేష ఆత్మా
సమ్యగ్ జ్ఞానేన
సమ్యగ్ జ్ఞానేన
బ్రహ్మచర్యేణ నిత్యం
బ్రహ్మచర్యేణ నిత్యం
అంతఃశరీరే
అంతః శరీరే
జ్యోతిర్మయో హి శుభ్రో
జ్యోతిర్మయో హి శుభ్రో
యం పశ్యంతి
యం పశ్యంతి
యతయ క్షీణ దోషాః
యతయ క్షీణ దోషాః
సత్యమేవ జయతే
సత్యమేవ జయతే
నానృతం
నానృతం
సత్యేన బంధా
సత్యేన బంధా
పితతో దేవయానః
పితతో దేవయానః
ఏనాక్రమంతి
ఏనాక్రమంతి
ఋషయో హ్యాప్యకామా
ఋషయో హాప్తకామా
యత్ర తత్ సత్యస్య
యత్ర తత్ సత్యస్య
పరమం నిధానం
పరమం నిదానం
బృహచ్చ తద్దివ్యం
బృహచ్చ తద్దివ్యా
అచింత్య రూపం
మచింత్య రూపం
సూక్ష్మాచ్చ తత్ సూక్ష్మం
సూక్ష్మాచ్చ తత్ సూక్ష్మా
సర్వం విభాతి
తరం విభాతి
దూరాత్ సుదూరే
దూరాత్ సుదూరే
తదిహాంతి కేచ
తదిహాంతి కేచ
పశ్యత్ స్విహైవ
పశ్యత్ స్విహైవ
నిహితం గుహాయాం
నిహితం గుహాయాం
నచక్షుషా
నచక్షుషా
గృహ్యతే నాపి వాచ
గృహ్యతే నాపి వాచా
నాన్యైర్దేవైః
నాన్యైర్దేవైః
తపసా కర్మణా వా
తపసా కర్మణా వా
జ్ఞానప్రసాదేన
జ్ఞానప్రసాదేన
విశుద్ధసత్వః
విశుద్ధసత్వః
తతస్తుతం పశ్యతే
తతస్తుతం పశ్యతే
నిష్కలం ధ్యాయమానః
నిష్కలం ధ్యాయమానః
ఏషోనురాత్మా
ఏషోనురాత్మా
ఏతసా వేదితవ్యః
చేతసా వేదితవ్యః
యస్మిన్ ప్రాణః
యస్మిన్ ప్రాణః
పంచధా సంవివేశ
పంచధా సంవివేశ
ప్రాణైశ్చిత్తం
ప్రాణైశ్చిత్తం
సర్వమోతం ప్రజానాం
సర్వమోతం ప్రజానాం
యస్మిన్ విశుద్ధే
యస్మిన్ విశుద్ధే
విభవత్యేష ఆత్మా
విభవత్యేష ఆత్మా
రైట్. ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం. ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మని ఈ దేహంలోనే శుద్ధ బుద్ధితో తెలుసుకోవాలి. సూక్ష్మాతి సూక్ష్మము సర్వవ్యాపకమైనటువంటి ఆత్మని అంతటా వెతికి తెలుసుకోవటం కష్టం. ఈ శరీరంలోనే ఉన్నటువంటి బుద్ధిలో తెలుసుకోవాలి. కానీ ఆ బుద్ధి ఏమో ఇంద్రియాలతో అల్లుకోపోయి పడి ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలతో మునిగిపోయింది. ఎందుకనంటే ఇంద్రియాలన్నీ ప్రపంచంలోకి పరుగులు తీసి అన్ని విషయాలని, వస్తువుల్ని, భోగాల్ని, సంఘటనల్ని తీసుకొచ్చి మనస్సుకి అందిస్తాయి. ఈ మనస్సు అల్లకల్లోలం అవుతుంది. దానితో బుద్ధి కాస్త ప్రపంచం వైపే తిరుగుతుంది. ఆ బుద్ధిని కల్మషమైన బుద్ధి, అశుద్ధమైన బుద్ధి అంటారు. అటువంటి కల్మషమైన బుద్ధిలో పరమాత్మ ప్రకాశించదు. పరమాత్మ ప్రకాశించాలంటే బుద్ధి శుద్ధం కావాలి, కల్మషాలన్నీ తొలగిపోవాలి, స్వచ్ఛమైనటువంటి బుద్ధిగా ఉండాలి. కనుక ఆ బుద్ధిని మనం ఏం చేయాలి అంటే ఇంద్రియాల నుంచి విడగొట్టాలి. ఇంద్రియాలు చెప్పేటువంటి మాటలు మనస్సు దాకా వచ్చినప్పుడు ఆ ఇంద్రియాల మాటలు కానీ మనస్సు యొక్క ఆలోచనలు కానీ పట్టించుకోకుండా ఉండాలి. ఇప్పుడు మనం కూడా ఎవరైనా మనకి స్నేహితులు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూ ఉంటారనుకోండి, ఎందుకంటే వాళ్ళకి పని పట్టలేదు, మనం కూడా వాళ్ళని ఆకర్షిస్తున్నాం. ఎప్పుడు చెబుతా ఉంటే వాళ్ళ గొడవే కానీ ఇక మనకి రెండో గొడవ ఉండదు. ఎప్పుడితే అలాగనే బుద్ధి ఎప్పుడు కూడా ఈ ప్రపంచం, ఈ ఇంద్రియాలు తీసుకొచ్చేటువంటి విషయాలు, ఈ మనసు చేసేటువంటి ఆలోచనలు, ఆ మనసు చెప్పేటువంటి కోరికలు, వీటి గొడవల్లో పడిపోయి ఆత్మకు దూరం అయిపోతుంది. అందుకని వీటికి దూరంగా ఉండాలి. మనం కూడా ఎవరైనా వచ్చి మనల్ని కనుక డిస్టర్బ్ చేస్తూ ఉంటే వాళ్ళ వ్యవహారాల్లో లేకుండా మనం పరమాత్మలో ఉండాలంటే కుదరదు కాబట్టి వాళ్ళని అక్కడ వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. బుద్ధి ఎట్లా అయితే ఇంద్రియాలని మనస్సుని విడిచిపెట్టాలనో మనం కూడా వాళ్ళని విడిచిపెట్టాల, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కావచ్చు. అందుకని వాళ్ళని ఏదన్నా తప్పుగా మాట్లాడితే వాళ్ళకి కోపం వస్తుంది కదా, నువ్వు రాబాక మా ఇంటికి అంటే అబ్బో నీకే ఉందిలే ఇల్లు అని అంటారు. నువ్వు నాతోటి మాట్లాడొద్దంటే నువ్వెందుకు మాట్లాడావు నిన్న అంటారు. అందుకని వాళ్ళు వచ్చినప్పుడల్లా ఏం చేయాలంటే జపమాల పట్టుకొని అలా మౌనంగా కూర్చోండి, మీరు జపం చేయకపోయినా పర్వాలేదు, ఉరికినట్లా కళ్ళు మూసుకోండి, జపమాల పట్టుకోండి. వాళ్ళు ఎంతసేపు నిలబడ్డా మీరు మాత్రం అంతే, కాకపోతే అప్పుడప్పుడు మీరు కూడా క్రీగంట చూస్తుంటారనుకోండి, ఉన్నారా పోయారని, వాళ్ళు పోయారన్నదాకా మీరు అట్టే పట్టుకోండి, వాళ్ళే పోతారు. లేదా ఏమండి జపమాల మా ఇంట్లో లేదండి అంటారా, జపమాల కనుక లేకపోయినట్లయితే ఏదో ఒక దేవుడి ఫోటో ముందో విగ్రహం ముందో కూర్చొని అట్లా కళ్ళు మూసుకొని కూర్చోండి అంతే, ఎంతసేపు అయినా అట్టే వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఏదో ఒక టెక్నిక్ ఉపయోగించుకొని వాళ్ళ నుంచి విడిపోవాలి. మరి మనం ఏం చేయాలా, ఈ బుద్ధి ఈ మనస్సుకిని ఇంద్రియాలని పట్టించుకోకుండా ఉండాలంటే ఈ బుద్ధి ఎప్పుడు కూడా ఆత్మ గురించినటువంటి విచారణ చేయాలి. ఆత్మ అంటే ఏమిటి, ఆత్మను గురించి ఏ శాస్త్రాలు చెప్పినాయి, ఆ శాస్త్రాల్లో ఏం తెలుసుకున్నాం, లేకపోతే గురువు ఏం చెప్పాడు దాని నుంచి మనమేం తెలుసుకున్నాం, లేదా ఏ గ్రంథం చదువుకుంటే మనకి బాగా విషయం తెలుస్తుంది, లేదా ఏ ప్రవచనం వింటే మనకి బాగా విషయం తెలుస్తుంది. ఆ ప్రవచనాలు వింటుండు, ఆ గ్రంథాలు చదువుతుండు, ఆ విషయాల్ని మననం చేసుకుంటూ ఉండు, ఆ శాస్త్రాలని గుర్తు చేసుకుంటూ ఉండు, ఆ గురువు చెప్పినటువంటి మాటలు గుర్తు చేసుకుంటూ ఉండు, ఆ మాటలు గుర్తు రాకపోతే గురువుని గుర్తు చేసుకుంటూ ఉండు, లేకపోతే భగవంతుడిని గుర్తు చేసుకుంటూ ఉండు. అలా ఏదో ఒకటి కనుక చేస్తా ఉన్నట్లయితే ఇక ఇంద్రియాల గొడవ మనస్సు గొడవ మనకు పెద్దగా ఉండదు. ఆ రకంగా మనస్సుని ఇంద్రియాలని కొద్దిగా కట్టడి చేయాలి మనం. అలా కట్టడి చేస్తే ఏమవుతుంది అని అంటే బుద్ధి శుద్ధం అవుతుంది. ఇనప ముక్కు ఉందనుకోండి, అది మట్టిలో వేస్తే తుప్పు పట్టుద్ది. ఓ 10 రోజులో 15 రోజులో 4 రోజులో మట్టిలో ఉందనుకోండి దాని నిండా తుప్పే. దాన్ని తీసుకెళ్ళి నిప్పులో వేశారనుకోండి, బాగా బొగ్గులో కట్టెలో కాల్చి బాగా నిప్పు వస్తున్నప్పుడు దాంట్లో వేశారు, వేస్తే పట్టినదంతా కూడా శుభ్రంగా రాలిపోద్ది, శుభ్రంగా ఉంటుంది. కనుక ఏం చేయాలి, మట్టిలో వేయకూడదు, నిప్పులో వేయాలి. మనం కూడా ఈ బుద్ధిని మనసుకి ఇంద్రియాలకి అప్పచెప్పకూడదు, పరమాత్మకు అప్పచెప్పాలి. అంతే మనం చేయాల్సింది. పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలతో బుద్ధి శుద్ధమవుద్ది, దేహేంద్రియాలు మనస్సు చెప్పేటువంటి మాటలతోటి మనసు అశుద్ధమవుద్ది. కనుక మనం ఆ ప్రకారంగా ఈ బుద్ధిని శుద్ధం చేసుకున్నట్లయితే శుద్ధమైనటువంటి బుద్ధిలోనే పరమాత్మ యొక్క ప్రకాశం, ఆ పరమాత్మ స్వయంగా ప్రకాశిస్తుంది. చాలా మందికి ఒక అనుమానం కూడా ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి ప్రవచనాలు చెప్పేటప్పుడే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా అప్పుడప్పుడు చెప్పాలి. ఏమంటే పరమాత్మను నేను అందుకోవాలనా, పరమాత్మ ఎక్కడున్నాడో నేను తెలుసుకోవాలనా, పరమాత్మను నేను చూడాలనా, పరమాత్మను నేనని నేనే భావన చేస్తా ఉండాలా, ఇవన్నీ కూడా మనకు అనుమానాలు అన్నమాట. నిజమేందనంటే పరమాత్మ తనంతట తాను ప్రకాశిస్తుంది. ఎప్పుడు? నువ్వు బుద్ధిని శుద్ధం చేస్తే. కాబట్టి నువ్వు చేయాల్సింది పరమాత్మని అందుకోవటం కాదు, నీ బుద్ధిని శుద్ధం చేసుకుంటే చాలు పరమాత్మ ప్రకాశం. ఎందుకని? పరమాత్మ ఎప్పుడు అక్కడ ఉండనే ఉంది, ప్రకాశిస్తానే ఉంది, కానీ నీ బుద్ధి దాన్ని కప్పేసింది, బుద్ధిలో ఉన్న మలినాలు కప్పేసింది. ఇప్పుడు ఆ కప్పేసిన మలినాలు తొలగించావు, ఇప్పుడు ప్రకాశం. సూర్యుడు బాగా ప్రకాశిస్తూ ఉంటాడు, మరి మేఘాలు అడ్డం వస్తేనో సూర్యుడు కనపడ్డు. మేఘాలు అడ్డం వస్తే సూర్యుడు లేడా? ఉన్నాడు. ఆయన ఎక్కడికి పోతాడు? కానీ మన కంటికి సూర్యుడికి మధ్యలో మేఘాలు అడ్డం వచ్చి అయిపోయినయ్యా, మళ్ళీ సూర్యుడు బ్రహ్మాండం కనపడతా ఉన్నాడు. పరమాత్మ అంతే, పరమాత్మ కూడా కోటి సూర్య సమప్రభాతేజుడు, కోటి మంది సూర్యులు ఒక్కసారి కనుక వెలిగితే ఎట్లా ఉంటుందో అలా ఉంటాడు. ఆయన మనం నిజంగా చూడలేము, ఆయన చూడాలంటే కళ్ళు పోతాయి, ఎందుకంటే ఒక్క సూర్యుని చూడటానికే కళ్ళు పోతున్నాయి. కనుక కోట్ల కొద్ది సూర్యులు చూడాలంటే కళ్ళు పోవు. అందుకని మనం చూడక్కర్లా, ఆయనే మనల్ని కనుక్కుంటాడు, ఆయనే మనల్ని తెలుసుకుంటాడు, ఆయనే మనకి వ్యక్తం అవుతాడు. ఆయన అనుగ్రహం ఉంటే మనం చూడగలుగుతాం. మరి భగవద్గీతలో 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగం ఉంది. మరి ఆ భగవంతుడి యొక్క రూపాన్ని, విశ్వరూపాన్ని ఎవరు చూచారు? అర్జునుడు చూడగలిగాడు. ఎందుకనంటే ఆయనకి దివ్య నేత్రాలు ఇచ్చాడు. సంజయుడు చూడగలిగాడు, ఎందుకంటే ఆయనకి దివ్య నేత్రాలు ఇచ్చాడు వ్యాసుడు. మరి ఇంకెవరైనా చూశారా? ఇంకెవరు చూడలా. కాకపోతే అదిగో ఆ టెక్కె మీద ఉన్న ఆంజనేయుడు కూడా చూశాడంట. అది మనకి భగవద్గీతలో చెప్పరు కానీ ఆయన కూడా చూస్తాడు. ఎందుకనంటే ఆయన ఆ స్థాయిలో ఉన్నటువంటి వాడు. అంటే మామూలు కళ్ళతోటి ఎవరు చూడలేరు. అందరూ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఏదో పాపం వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు ఉన్నారు. కనుక ఆ దివ్య నేత్రాలతో మాత్రమే చూడగలిగేది. దివ్య నేత్రాలు మనకు ఉన్నాయా? మనకి చర్మ చక్షువులు కదా ఉంది, చర్మంతో తయారైనటువంటి కళ్ళు. కనుక ఈ లాభం లేదు. మరి ఆ దివ్య నేత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు బుద్ధిని ఎప్పుడైతే శుద్ధం చేసుకున్నావో అంతే నీకు దివ్య నేత్రాలు, పరమాత్మ ప్రకాశం. అంటే మోక్షాన్ని అందుకోవటానికి మనం ఏదో చాలా కష్టపడాలని అనుకుంటారు కదా, మోక్షాన్ని అందుకోవటానికి కాదు కష్టపడాల్సింది. మోక్షాన్ని అందుకోవటానికి ఏది అడ్డం వచ్చిందో దాన్ని తొలగించుకోవటానికి మనం కష్టపడాలి అంతే. కాబట్టి మనలో ఉన్నటువంటి చెడును తొలగించుకోవటానికి ప్రయత్నించాల, మనలో ఉన్నటువంటి కల్మషాలని పోగొట్టుకోవటానికి ప్రయత్నించాల. పరమాత్మను అందుకోవటానికి నువ్వేం ప్రయత్నం చేయక్కర్లా, పరమాత్మ తనంతట తానుగా ప్రకాశిస్తుంది. కనుక ఇలా బుద్ధిని శుద్ధం చేసుకుంటే తప్ప పరమాత్మ మనకి అందడు, పరమాత్మ దర్శనం మనకి లేదు. అందువల్ల మనలో కోరికలు తగ్గి శాంతపడాలంటే, మనసు శాంతించి బుద్ధి సూక్ష్మం కావాలంటే మనం ఎల్లప్పుడూ కూడా బుద్ధిలో పరమాత్మ సంబంధమైన ఆలోచనలను నింపాలి, కానీ లౌకికమైనటువంటి కోరికల్ని, భోగాల్ని, వ్యవహారాలని, వస్తువుల్ని, వాటిని గురించిన ఆలోచనలు నింపటంగా చేయాల్సి, అది కాస్త వదలాలి. అది ఎప్పుడైతే వదిలామో అప్పుడే నువ్వు పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా బుద్ధిని శుద్ధం చేయాలి. బుద్ధి శుద్ధమైతే అది ఆత్మే. అసలు ఉన్నదంతా ఆత్మ కదా, ఆత్మ కంటే అన్యముగా ఏమీ లేదు కదా. ఆత్మ కంటే అన్యముగా ఏమీ లేకపోయినా మనం మాత్రం ఆ ఆత్మని కప్పేటట్టుగా ఈ రకమైనటువంటి కోరికలు, కర్మలు, వ్యవహారాలు, ఆలోచనలు అన్ని తెచ్చాం. ఇది తీసేస్తే చాలు, నువ్వు పరమాత్మే. ఈ ప్రకారంగా బుద్ధి అదృశ్యమై ఆ స్థానంలో ఆత్మ ప్రకాశిస్తుంది, ఆత్మ అనుభవానికి వస్తుంది. ఆత్మ నేను ఒక్కటే అయిపోతాం, అంటే ఆత్మ నేనే అయిపోతాం. కాబట్టి ఆత్మ నేనే నీకు అనుకోవాల్సిన పనిలే. ఇప్పటిదాకా అనుకున్నావు కదా, అనుకుంటేనే కాసేపైనా నువ్వు ఆత్మగా ఉండేది, లేకపోతే ఉండవు. ఎప్పుడైతే ఆత్మ అనుభవానికి వచ్చిందో ఇక నేను ఆత్మని అనుకోవాల్సిన పనిలే, ఎందుకంటే నువ్వు ఆత్మవేగా. ఇప్పుడు నేను మనిషిని మనం ఏమైనా అనుకుంటున్నావా? నువ్వు ఏదైనా గొడ్డు అని ఎవరిని అంటే అదే కాదులే, నేను మనిషిని అనుకోవాలి. నేను మనిషిని అనేది నాకు తెలుసు, ఎదుటివాడికి తెలుసు, అందరికీ తెలుసు. అందుకని నేను మనిషినండి, నేను మనిషినండి, నేను మనిషినండి, నేను మనిషినండి అని మనం ఏం జపం చేయక్కర్లేదుగా. అలాగనే అప్పుడు కూడా నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఆత్మని జపం చేయక్కర్. ఆత్మగా లేకుండా ఉన్నప్పుడు, అజ్ఞానంతో ఉన్నప్పుడు ఆత్మనని నువ్వు భావన చేయాలి. అజ్ఞానం పోయిన తర్వాత నువ్వు ఆత్మయే కాబట్టి ఇక నేను ఆత్మనని అనాల్సిన పనిలే. అదే ముక్తి, అదే మోక్షం, అదే శాశ్వత ఆనందం, అదే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తి. అటువంటి ఆత్మానుభూతి పరుణ్ణి అందరూ పూజిస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. అందరూ పూజిస్తారా? ఇది కలియుగం కదా, తిట్టేవాళ్లే చాలామంది ఉంటారు. ఆత్మానుభూతి పరుడైనా వీడు దొంగ సన్యాసి అండి, వీడు దొంగోడండి, వీడు పైకి యాక్షన్ చేస్తాడండి, లోపలట్ట పైన ఇట్ట అని ఎన్నో రకాల వ్యవహారాలు ఉంటాం. కనుక అందరూ పూజించరు. కానీ పూజిస్తే ఏమవుద్ది, ఏమిటా ఫలితం, ఎలా పూజించాలా, ఎలా పూజిస్తే ఏ ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం 10వ మంత్రంలో తెలుసుకోబోతున్నాం. 10వ మంత్రం చూడండి. యం యం లోకం మనసా సన్నిభాతి,
యం యం లోకం మనసా సంవిభాతి,
శుద్ధ సత్వః కామయతే యాంశ కామాన్,
విశుద్ధ సత్వః కామయతే యాంశ కామాన్,
తం తం లోకం జయతే తాంశ కామాన్,
తం తం లోకం జయతే తాంశ కామాన్,
తస్మాత్ ఆత్మత్వం హర్చతే హర్చయేద్ భూతికామః.
తస్మాత్ ఆత్మజ్ఞం హర్చయేత్ భూతికామః.
యం యం లోకం మనసా సన్నిభాతి,
యం యం లోకం మనసా సంవిభాతి,
విశుద్ధ సత్వః కామయతే యాంశ కామాన్,
విశుద్ధ సత్వః కామయతే యాంశ కామాన్,
తం తం లోకం జయతే తాంశ కామాన్,
తం తం లోకం జయతే తాంశ కామాన్,
తస్మాత్ ఆత్మజ్ఞం హర్చయేద్ భూతికామః.
తస్మాత్ ఆత్మజ్ఞం హర్చయేత్ భూతికామః.
విశుద్ధ సత్వః విశుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, అంటే మనసు శుద్ధమైనటువంటిది కావాలి. అటువంటి వాడు యాన్ కామాన్, ఏ కోరికల్ని కామయతే కోరుకుంటాడు, మంచి మనస్సు కలిగినటువంటి వాడు ఏ కోరికల్ని కోరుకుంటాడో, యం యం లోకం, ఏ ఏ లోకాలని మనసా సంవిభాతి మనస్సుతో కోరుకుంటాడు, ఏ స్వర్గభోగాల్ని కోరుకుంటాడో, తాన్ కామాన్, ఆ కోరికల్ని, తమ్ తమ్ లోకం, ఆయా లోకాల్ని జయతే జయిస్తాడు. అంటే ఆ కోరికల్ని తీర్చుకోగలుగుతాడు, ఆ లోకాల్ని చేరుకొని ఆ భోగాలు అనుభవించగలుగుతాడు. తస్మాత్ అందువల్ల భూతికామః కోరికలు తీర్చుకోవాలనుకునేటువంటి వాడు, ప్రగతిని కోరుకునేటువంటి వాడు, తన సుఖ సంతోషాలు కోరుకునేటువంటి వాడు ఆత్మజ్ఞం హి అర్చయేత్. ఆత్మజ్ఞం హి అర్చయేత్, ఆత్మజ్ఞానిని బ్రహ్మజ్ఞానినే అర్చించాలి. అటువంటి వాడు ఆత్మజ్ఞానిని పూజించాలి, అర్చించాలి అంటున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి మంత్రం. ఎందుకనంటే ఆత్మజ్ఞానం అయినటువంటి వాడిని పూజించాలి అని ఎందుకు అని క్వశ్చన్ వేసుకున్నాం. దీన్ని రెండు రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకటేమో లౌకికమైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోయినటువంటి వాళ్ళకి సంబంధించింది ఈ శ్లోకం. రెండోదేమో ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఉండేటువంటి వాళ్ళు, ఇదేమో సామాన్యులు. ఆ సామాన్యులైనటువంటి వాళ్ళు కూడా తమ కోరికల్ని తీర్చుకోవటం కోసం ఆత్మజ్ఞానిని పూజించాలి, ఆరాధించాలి, అర్చించాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అయితే అతడు ఎలాంటి మనస్సు కలిగిన వాడు ఉండాలంటే విశుద్ధమైన మనస్సు కలిగి ఉండాలి. అంటే కోరికల్ని తీర్చుకోవటం కోసం ఆయన దగ్గరికి వచ్చి అప్పుడు మనస్సును శుద్ధం చేసుకోవటం కాదు, శుద్ధం చేసుకున్నటువంటి మనస్సుతో ఆయన దగ్గర చేరి ఆయన్ని పూజించినటువంటి వాడికి ఆ కోరికలు తీరు. అంటే కోరికలు తీరాలి కదా కాబట్టి ఆయన్ని పూజిద్దాం అనుకున్న వాళ్ళకి కాదు, ఆయన్ని పూజిస్తుంటే కోరికలు తీరుతాయి అని తెలుసుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి రెంటికి ఉన్న తేడా కూడా గమనించాలి. అటువంటి ఆత్మానుభూతి పరుడు ఈ లోకంలో పూజించబడుతూ ఉంటాడు. అయితే లోకంలో అందరూ కూడా శుద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళే ఉండరు. 110 మంది వీళ్ళుంటే 190 మంది వేరే ఉంటారు. అందువల్ల శుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళని గురించే ఇక్కడ చెప్తున్నారు. అందుకని ముందే చెప్పారు విశుద్ధ సత్వః అని. లోకమంతా కూడా అటువంటి వాడిని పూజించి తమ యొక్క కోరికల్ని నెరవేర్చుకుంటూ ఉంటుంది. ఇలా కోరికల్ని నెరవేర్చుకోవటానికి మహాత్ముల్ని ఎట్లా పూజించాలి అనే విషయాన్నే ఈ మంత్రం చెప్తుంది. లోకంలో అందరికీ కూడా సుఖంగా జీవించాలి, భోగాలు అనుభవించాలి, అందరికంటే బాగుండాలి, మంచి కీర్తి ప్రతిష్టలు ఉండాలి, అందరూ మనని గురించి బాగా చెప్పుకోవాలి అని ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. తప్పులేదు, ఉండొచ్చు. ఇంకా ఇంకా ఈ ఈ కోరికలన్నీ కనుక తీరితే ఈ లోకంలో కోరికలన్నీ తీర్చుకున్నాను కానీ ఏదో స్వర్గలోకం అంటండి, అక్కడైతే ఏదో మంచి మంచి బ్రహ్మాండంగా ఉంటాయంట, వెనక ముందు చూడకుండా ఎవరు చూస్తారో అని దిగులు లేకుండా హాయిగా అనుభవించవచ్చు అంట కదా, అవి గనక వస్తే బాగుంటుందండి అని కూడా అనుకుంటారు. అంటే ఈ లోకంలో కోరికలు, ఆ లోకాల్లో కోరికలు, ఇవన్నీ కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే అందరికీ కూడా కోరికలు తీరుతాయి అంటే తీరవు, ఎందుకంటే దానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క కర్మలు ఉండాలి కదా. పూర్వంలో చేసిన కర్మలు కానీ ఇప్పుడు చేసినటువంటి కర్మలు కానీ అలాంటివి కనుక అయినట్లయితే వాళ్ళకి ఆ కోరికలు తీరుతూ ఉంటాయి, లేకపోతే తీరవు. అయితే ఇప్పుడు అలాంటి ఆలోచన నీకు కలిగిందనుకో, దానికి కూడా ఒక ఉపాయాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఏమిటయ్యా ఉపాయము అని అంటే ఆత్మజ్ఞానిని ఆరాధించాలి, ఆత్మజ్ఞానిని అర్చించాలి, ఆత్మజ్ఞానిని పూజించాలి అంటున్నారు. ఏమండి, ఆత్మజ్ఞానిని పూజిస్తే స్వర్గభోగాలు వస్తాయా? ఇది కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా అందరికీ. అట్నే ఎందుకంటే హేతువాద దృక్పథంతో మనం ఆలోచిస్తే ఒక ఆత్మజ్ఞా ఆయన ఏదో ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాడు, పొందాడు, ఆయన అర్చిస్తే మనకి స్వర్గభోగాలు ఎట్లా వస్తాయండి? రైట్. మరి స్వర్గభోగాలు ఎలా వస్తాయి? పుణ్యకర్మలు చేస్తే వస్తాయి. పుణ్యకర్మలు ఏమిటి? దైవ పూజలు, యజ్ఞయాగాదికాలు, ఇవే కదా పుణ్యకర్మలు. ఈ కర్మలు కనుక చేస్తే స్వర్గభోగాలు వస్తాయి కదా. మరి ఈ కర్మలు గనక అంటే దైవాన్ని పూజిస్తే మరి ఆ స్వర్గభోగాలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఆత్మజ్ఞానిని పూజిస్తే ఆ స్వర్గభోగాలు వస్తాయి అని అర్థం చేసుకో. ఎందుకనంటే ఆత్మజ్ఞాన్ని పూజించడం కూడా ఇది దైవ కర్మ కన్నా గొప్పది. గురుగీతలో ఇందాక మనం చదువుకున్నాం, ఆ శ్లోకాల యొక్క భావాన్ని తెలుసుకుంటూ గానే చదివితే చాలా బాగుంటుంది, కానీ ఏదో చదవాలి కాబట్టి చదువుతుంటే మాత్రం దాని ఆనందం మనకి లభ్యం కాదు. నిజంగా ఆ శ్లోకాలు కూడా చాలా తేలికైనటువంటి పదాలతోటే ఉన్నాయి. కాస్త 2-3 సార్లు ఆ భావాలు కనుక మీరు చూస్తే చదువుతుండగానే అది అర్థమవుతాం. అందుకని ఆత్మజ్ఞానిని ఆరాధించటం, అర్చించటం, పూజించటం ఇది ఒక పుణ్యకార్యం, దైవకార్యం కనుక ఈ పుణ్యకార్యం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా స్వర్గభోగాలు లభిస్తాయి. అయితే కేవలం ఆయన పాదాలు ఒత్తటం లేదా పాదాలు కడగటం, ఆ నీళ్లు నెత్తిన జల్లుకోవటం, ఆ పూలతో పూజించటం, మెడలో దండలు వేయటం, మొక్కటం ఇవేనా మనం చేయాల్సింది అని కనుక క్వశ్చన్ వేసుకుంటే ఇవి చేయాలి, ఎంతకంటే ఇంకా ఎక్కువ కూడా ఉంది, ఇవన్నీ చేయాలి. ఎందుకనంటే మనలో భక్తిని పెంచుకోవటం కోసం. అసలు గురు పూజలు చేయమని, మహాత్ముల్ని పూజించమని ఎందుకు చెప్తారనంటే మనలో భక్తి భావన పెరగటానికి. ఆ భక్తి భావన పెరిగితే గాని మనకి ఆ దైవంతో ఒక సత్సంబంధం ఏర్పడదు. కనుక ఆ భక్తి భావన పెరగాలంటే ఇవన్నీ తప్పకుండా సహాయపడతాయి, అంటే ఈ పూజాధికాలన్నీ కూడా సహాయపడతాయి. అయితే ఇవన్నీ ఎట్లా చేయాలండి అంటే విశుద్ధ మనస్సుతో చేయాలి, అంటే మనసును శుద్ధి చేసుకొని చేయాలి. మనసు నిండా ఆయనే నిండాలి. ఆ సమయంలో ఆయన తప్ప మరొకటి ఏమీ లేదనేటువంటి భావన కలగాలి. నా సర్వస్వం నీవే. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి పోయిన తర్వాత ఏమంటున్నావు, నా సర్వస్వం నీవే, నీవు తప్ప నాకేమీ లేదు అని అంటున్నాం. సర్వస్వం నీవే అన్నాం కాబట్టి మన సర్వస్వం ఆయనకి ఏమైనా ఇస్తున్నావా? అట్లా అయ్యమంటే మాత్రం అయ్యం భగవంతుడికైనా సరే. అమ్మో మన సొమ్మంతా ఆయనకి ఇస్తే మనకెట్టా? అందుకని ఇక్కడ వీళ్ళకు కూడా ఏమి ఇయ్యం, కానీ మన భావన అట్లా ఉండాలి. అలాంటి భావనతోటి ఒక ఆరాధనా భావనతోటి ఆ వ్యక్తిని చూడాలి, ఆ బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడిని చూడాలి. అంటే రజోగుణ తమోగుణాలని మనలో నుంచి వదిలించుకొని సత్వగుణంతో ఉండాలి. సత్వగుణంతో ఎప్పుడైతే ఉన్నామో మనసు అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైనటువంటి మనసుతో ఆత్మజ్ఞానిని సమీపించాలి. ఒక ఆత్మజ్ఞానిని మనం దగ్గరికి వెళుతున్నామంటే ఏమవుతుందంటే మనకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, అందుబాటులో లేకుండా మనం ఆయన్ని చూడటానికి వీలు లేకుండా, మనం ఎన్నిసార్లు పోయినా ఆయన కనపడకుండా, ఆయన పెద్ద పెద్ద బిల్డింగులు కనుక ఉంటే చుట్టూ కాస్త జనం ఉండి ఆయన దగ్గరికి రానియకుండా మనల్ని చేస్తుంటే అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు దగ్గరికి పోదామా, ఎప్పుడెప్పుడు దగ్గరికి పోదామా అనిపిస్తుంది. ఆయన అందుబాటులో ఉన్నాడు అనుకోండి, ఏముంది ఈయనేగా అని అంటాం, అంటామేముంది అనుకుంటాం. కాబట్టి ఇలాంటి భావాలు వదిలేసి వ్యక్తి అందుబాటులో ఉన్నాడా అందుబాటులో లేడా, లేకపోతే ఆయన ఏం వస్త్రాలు ధరించాడు, ఏమి ఆభరణాలు ధరించాడు, లేకపోతే ఎంత వైభవంతో ఉన్నాడు, లేకపోతే ఎంతమంది వెనక జనం ఉన్నారు, లేకపోతే ఆయనకి ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, లేకపోతే ఎంతెంత పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, ఇవన్నీ చూడకుండా ఆయనకి ఎంత జ్ఞానం ఉంది, ఆయన ఎటువంటి వాడు, ఆయన ద్వారా మనకి ఏం ప్రయోజనం కలుగుతుంది అని కనుక చూస్తే అప్పుడు మన మనస్సు సత్వగుణంలో ఉన్నట్టే. మిగిలిన మనస్సులన్నీ రజో తమో గుణాలు అన్నమాట. ఆ గుణాలు కనుక ఉంటే అలాగనే అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఈ ప్రకారంగా మనం భావించగలగాలంటే ఆ మనసు శుద్ధమైనటువంటి మనస్సు కావాలి. ఇటువంటి శుద్ధమైనటువంటి మనస్సు, ప్రశాంతమైనటువంటి మనస్సు, అపారమైనటువంటి భక్తి, ఆయన మీద విశ్వాసం, నమ్మకం, ఇవన్నీ గనక ఉన్నట్లయితే ఆయన్ని సమీపించి, సేవించి, ఆరాధించి, పూజించి, అర్చించి, ప్రార్థించి ఆయన అనుగ్రహాన్ని పొందొచ్చు. యాంత్రికంగా చేస్తే, అంటే యంత్రం ఎట్లయితే తిరుగుతూ ఉంటుందో అట్లా గనక మనం కూడా చేస్తే, ఏమండి ముందేం చేయాలా, తర్వాత ఏం చేయాలా, ఆ తర్వాత ఇది చేయాలా, ఆ తర్వాత పూలు వేయాలా, ఆ తర్వాత మెళ్ళ దండ వేయాలి, ఆ తర్వాత వేసేసాం అయిపోయిందండి మా పూజ అయిపోయింది అనుకున్నాం అనుకో, అది దేవుడి దగ్గరైనంతే, ఆత్మజ్ఞానం దగ్గరైనంతే, ఎక్కడైనా అంతే, అక్కడ పనికిరాదు ఇక్కడ పనికి. కనుక యాంత్రికమైనటువంటిది కాదు కావాల్సింది, హృదయపూర్వకంగా చేయాలి, మనఃపూర్వకంగా చేయాలి, ఇక్కడ భగవంతుడే ఉన్నాడు అనేటువంటి భావనతో చేయాలి. మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటారు, మీలో చాలా మంది చేసే ఉంటారు, మరి అక్కడ ఆ మందిరంలో ఆయన విగ్రహం పెడతారు, ఆయన ఫోటో పెడతారు, ముందేమో గుడ్డ పరుస్తారు, దాని మీదేమో బియ్యం పోస్తారు, ఆ తర్వాతనేమో మనకి బ్రాహ్మడు ఒక్కొక్క తమలపాకులు, ఒక్కలు ఇవన్నీ ఇచ్చి దాంట్లో ఈ పెట్టాల్సినవి పెట్టేసి ఓ రూపాయి బిళ్ళ పెట్టి అక్కడ పెట్టమంటాడు. అంటే ఏమిటనమాట, అది ఒక గ్రహానికి మనం ఇస్తున్నాం, ఒక సూర్యగ్రహం, చంద్రగ్రహం, లేకపోతే బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శని, ఇట్లా ఒక్కొక్క గ్రహానికి మనం ఇస్తున్నాం. ఆయన పెట్టమంటే పెడుతున్నాం, చోటు చాలలేదనుకో దాని మీద ఇంకోటి పెడతాం, ఇంకా చోటు చాలలేదనుకో దాని మీద ఇంకోటి పెడతాం. అంటే చంద్రుడి మీద అంగారకుడిని ఎక్కిస్తావు, అంగారకుడి మీద బుధుడిని ఎక్కిస్తావు, బుధుడి మీద శుక్రుడిని ఎక్కిస్తావు. ఎక్కిస్తే వాళ్ళ కింద వాళ్ళు ఏమనుకుంటారు, నా మెడ మీద ఈయన ఎక్కిచ్చారు అనుకోరు అనుకుంటారు. కానీ ఆలోచన ఉందా మనకి? లేదు. ఎందుకని అంటే అక్కడ పెట్టాలని చూడట్లేదు, చిన్నది, ఏం పెట్టాల్సిందేమో 64 ఉన్నాయి, అందుకనే వేసేయి అంటాం. ఎక్కడుంది నీ భావన? ఎక్కడుంది? ఈ పూజ చేస్తా అమ్మాయి బాగా వచ్చాడా, వచ్చాడా, అమ్మ కుర్చీ అమ్మా, కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా, ఆ టిఫిన్ తీసారా, ఇది మన పని. అంతలోకి ఆయన ఏదో చెబుతాడు, సరే ఒకసారి రెండుసార్లు లేకపోతే ఆయన పాపం మళ్ళీ చెబుతాడు, ఎందుకంటే ఆయన చివరిలో మళ్ళీ ఆయన దక్షిణ తగ్గకుండా ఉండాలి. కాబట్టి ఈ రకంగా ఆటగా మనం ఈ పూజలు చేస్తే ఏం ప్రయోజనం ఉంది? మనం ఏం ప్రయోజనం లేదు. భగవంతుడి దగ్గర కూర్చొని కూడా మనం చేస్తుంటాం షోడశోపచారం, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, ఆవాహయామి, అప్పుడే అల్లుడి గారు వచ్చారు, రండి రండి. ఎవరికి ఆవాహయామి? అల్లుడి గారికా? ఇక్కడ ఆసనం సమర్పయామి అమ్మ కుర్చీ అమ్మ, ఎవరికి ఆసనం? ఆయనకి వచ్చిన ఆయన, ఈయనకి లేదు. ఆసనం సమర్పయామి అన్నప్పుడు అక్కడ తమలపాకు పెట్టి అదే ఆసనంగా భావించి కూర్చోవయ్యా అన్నారు. ఆయనకేం, మనం ఏం సింహాసనాలు తెచ్చేస్తున్నావా, ఆకేగా కాబట్టి అది పెట్టి అక్కడ అన్నారు. మనకి నీకు ఆ భక్తి ఉందా, ఆ భావన ఉందా? లేదు. కనుకనే మనం చేసేటువంటి పూజలు వ్యర్థం ఎందుకు అవుతాయి అని అంటే ఇందుకే అవుతాయి అని తెలుసుకోవాలి. తెలుసుకొని సరైనటువంటి పద్ధతిలో చేయాలి. అందుకనే కొంతమంది ఇతర మతాల వాళ్ళు నన్ను విమర్శిస్తూ ఉంటారు ఇలాంటి వాటిని చూసి, ఎందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు విమర్శిస్తున్నారని కాదు, వాళ్ళు ఏమైనా చేసుకొని మనకు అనవసరం. మనం పరమభక్తితోటి చేసేటువంటి పని చక్కగా చేయాలి, అది మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి ఈ ప్రకారంగా మనశ్శుద్ధి, శుద్ధమైనటువంటి మనస్సుతో నేను ఆ పరబ్రహ్మ దగ్గరికే వచ్చా, ఆయన్నే పూజిస్తున్నా. మనకి శ్లోకాల్లో చెప్తుంటారు ఏమని, ఇందాకనే చదువుకున్నాం, సప్తసాగర పర్యంతం అంటే 7 సముద్రాల పర్యంతం ఉన్నటువంటి నదులన్నిట్లో ఉన్నటువంటి నీరు, పుణ్య నదుల్లో ఉన్నటువంటి నీరు మనం సేకరించి దాంతో స్నానం చేసి లేకపోతే దాన్ని తాగితే ఎంత పుణ్యం వచ్చిందో, గురువు యొక్క పాద తీర్థంలో ఒక బొట్టు ఆ మొత్తం కూడా ఈ బొట్టులో 1000వ వంతుతో సమానం, సహస్రాంశం భవేత్ అన్నారు. ఆ అర్థం తెలిస్తే మనం గంగానదికి, గోదావరికి, నర్మదా నదికి, పుష్కరాలకు వెళ్తుంటాం. ఆ గుంపులో పడి లక్షల మంది వస్తూ ఉంటారు కదా, తన్నుకొని తలకపోసుకొని ఎక్కడొక్కడ దిగి ఎక్కడొక్కడ స్నానం అయిందనిపించి బరబరా పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మయ్యా నేను స్నానం చేశాను అనుకో. కానీ ప్రశాంతత ఉందా అక్కడ? నీ భావన అక్కడ సరిగ్గా ఉందా? అసలు అదేమిటో నీకు తెలుసా? కనుక ఇక్కడ మనం తెలిసి ఏదైతే చేస్తామో కొద్దిగా చేసినా అది ఎక్కువ ఫలితం. తెలియకుండా మూర్ఖంగా అమాయకంగా ఎంత చేసినా ప్రయోజనం లేదు. కాబట్టి ఈ ప్రకారంగా ఎవరైతే చేస్తారో, సరైనటువంటి పద్ధతిలో ఎవరైతే చేస్తారో, ఆత్మజ్ఞానైనటువంటి వాడిని సమీపించి అతన్ని భక్తితో, విశ్వాసంతో అంటే నమ్మకంతో, అంటే ఈయనే నాకు సరైనటువంటి మార్గం చూపించగలిగినటువంటి వాడు, ఏదైనా తేడా ఉంటే నాలో లోపం ఉంటుందేమో కానీ ఆయన మాత్రం చూపిస్తాడు అనేటువంటి నమ్మకంతో, అభిమానంతో, ఏదైనా సరే నేను ఆయనకి ఏదో సేవ చేయాలి, ఏదో ప్రయోజనం చేయాలి, ఆయన సంతోషపరచాలి అనేటువంటి ఒక భావనతో కనుక చేసినట్లయితే అటువంటి వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. ఈ లోకంలో, పై లోకంలో, ఇహ అముత్ర, ఇహ అముత్రార్థ ఫలభోగ విరాగ అన్నారు. ఇప్పుడు విరాగం కాదు, రాగం. ఇక్కడ అక్కడ ఏదో భోగాలు అనుభవించాలనేటువంటి కోరిక ఉంది కదా, ఆ కోరికలన్నీ తీరతాయి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని పాప ఆయన చదువుతాడు. ఏందో మనకేం తెలుసు, ఆయన ఏదో చదువుకుంటున్నాడు. కాబట్టి మనసు ఉన్నటువంటి నీ వాంఛలు అంటే కోరికలన్నీ కూడా ఫలించాలి అని. కానీ మనకు అప్పుడప్పుడు ఏమనపడుతుంది, మనోవాంఛాఫల సిద్ధిరస్తు అని కూడా వినపడుతుంటుంది. కనుక అది కాదు. ఈ ప్రకారంగా మనం తెలుసుకోవాలి, విషయం తెలుసుకోవాలి. అపభ్రంశ మాటలు కాదు కావాల్సింది, సరైనటువంటి పదాలు కావాలి. కనుక ఈ ప్రకారంగా తీరాలి, తీర్తయ్యి. ఇటువంటి వారే ఆ మహాత్ముల యొక్క అనుగ్రహంతో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటానికి కూడా అర్హత సంపాదిస్తారు. అంటే ఇవి చేసినటువంటి వాళ్ళకి ముక్తి వస్తుందని చెప్పలా. ఉపనిషత్తులు ఎంత జాగ్రత్తగా చెప్తాయో చూడండి. ఏదో మామూలుగా వాడు మాట్లాడినట్టు మాట్లాడు, ఇదిగో ఇది చేయండి మీకు ముక్తి వస్తుంది, మోక్షం వస్తుంది అన్నట్టుగా మాట్లాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు తెలుసిన, ఇలాంటి మహాత్ముల్ని ఈ రకమైనటువంటి పూజల ద్వారా సంతృప్తి పరిస్తే, శుద్ధమైనటువంటి మనస్సుతో, భక్తితో, విశ్వాసంతో ఇలా గనక పూజించినట్లయితే, అర్చించినట్లయితే, ఆరాధించినట్లయితే, వాళ్ళని సేవించినట్లయితే, వాళ్ళ యొక్క అనుగ్రహంతో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటానికి తగినటువంటి అర్హతలు కూడా సంపాదిస్తారు. అర్హత సంపాదిస్తారు, ఆనందాన్ని సంపాదిస్తారు, తగిన అర్హతలు అంటే మోక్షాన్ని పొందటానికి అర్హత సంపాదిస్తారు అని చెప్పారు. మోక్షాన్ని వీళ్ళు కోరుకోవాలా? వీళ్ళు కోరుకున్నది ఇక్కడ సుఖం, అక్కడ సుఖం. అయితే వాటితో పాటుగా వీళ్ళు చేసినటువంటి ఆ సరైనటువంటి పూజా విధానం వల్ల వాళ్ళు ఆ అర్హతను కూడా పొందుతారు, మోక్షాన్ని పొందే అర్హతను కూడా పొందుతారు. ఆత్మజ్ఞానిని ఆశ్రయించినటువంటి వారికి ఇంత ప్రయోజనం కలుగుతుంటే మరి ఆత్మజ్ఞానికి కూడా ఏమండి కోరికలన్నీ బాగా తీరుతుంటాయా? ఏమండి ఆయన పూజిస్తే మా కోరికలు తీరుతున్నాయి కదా, మరి ఆమెకు ఆయన కోరికలు కూడా అన్ని తీరుతాయా? శాశ్వతమైన ఆనందం లభిస్తుందా అంటే తప్పకుండా కోరికలు తీరుతాయి, ఆయన కోరికలు కూడా తీరుతాయి. సకల దుఃఖాలు నశిస్తాయి, భయాలు నశిస్తాయి, శాశ్వతమైనటువంటి ఆనందానుభూతిని కూడా పొందుతారు. ఆయనకి లేనిదంటూ ఏమి లేదు. ఎందుకనంటే ఆయన స్ఫటికంలాగా స్వచ్ఛంగా ఉంటాడు, గంగలాగా పవిత్రంగా ఉంటాడు, హిమవత్ పర్వతం లాగా నిర్మలంగా ఉంటాడు, స్ఫటికంలాగా స్వచ్ఛగా ఉంటాడు. స్ఫటికం ఎట్లా ఉంటుందో తెలుసు కదా, ఊరికే ఒక బట్ట మీద, రంగు బట్ట మీద పెడితే ఆ రంగు కనపడుద్ది, దాన్ని తీసి ఇంకో రంగు మీద పెడితే ఆ రంగు కనపడుద్ది, స్వచ్ఛం. అలా స్ఫటికంలాగా ఉంటాడు, గంగలా పవిత్రంగా ఉంటాడు, హిమవన్నగంలాగా నిర్మలంగా ఉంటాడు. అయితే ఈ మాటలు చెప్పింది దేనికనంటే ఊరికనే సంతోషం కోసం. ఎందుకంటే బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడికి ఇంకా కోరికలు ఉంటాయా? ఏమంటే ఆయన కోరికలు కూడా తీరుతాయా అని అడిగారు కదా. అసలు ఆయనలో కోరికలు ఉంటాయా? కోరికలేం ఉండవు. కోరికలు ఉండటం, తీరటం అది సామాన్యమైనటువంటి జీవుల యొక్క లక్షణం. అసలు కోరికలు లేకుండా నిత్యము నిరంతరము ఆనందంలో ఉండటం ఆత్మ లక్షణం, ఆత్మజ్ఞాని లక్షణం, ఆత్మానుభూతి పరిన లక్షణం. కోరికలు ఉండి తీరటం కన్నా అసలు కోరికలే లేకపోవటం అనేది ఎంత గొప్ప విషయమో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే కోరికలు అవి తీరటం గతకాలపు విషయాలు. మహాత్ముడైనటువంటి వాడికి ఇప్పుడు కోరికలు లేవు, అవి తీర్చుకోవాలనేటువంటి ఆశలు లేవు, దానికి చేయాల్సినటువంటి కర్మలు లేవు. అటువంటి బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడి అవసరం ఏమిటి అని అంటే, ఆయనకి ఏ అవసరం లేదు. మిగిలిన జీవుళ్ళే తమ కోరికలు తీర్చుకోవటానికి లేదా స్వర్గభోగాలు కూడా పొందాలని ఇలాంటి ఆలోచనలు కనుకుంటే అవి సాధించడానికి ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళ ప్రగతిని సాధించడానికి ఉపయోగపడుతుంది. ఎవరైనా భక్తితోటి, శుద్ధమైనటువంటి మనస్సుతోటి, అంటే సత్వగుణంతో ఉండి, శాంత స్వభావంతో ఉండి, మంచి హృదయంతో ఉండి ఆయన ఆరాధిస్తే వాళ్ళ కోరికలు తీరుతాయి, ఉన్నతమైనటువంటి లోకాలకు వెళ్ళి సుఖాలు భోగాలు కూడా అనుభవిస్తారు. మరింతగా వాళ్ళని ఆయన్ని సేవించి ఆరాధించి పూజించి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందితే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, ఆత్మానందాన్ని, అంటే మోక్షాన్ని పొందేటువంటి అర్హత కూడా సంపాదిస్తారు. వాళ్ళ యొక్క ఉపదేశాలు స్వీకరించి ఆచరణ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. కాబట్టి బ్రహ్మజ్ఞానిని శుద్ధమైనటువంటి మనస్సుతో సంపదల కోసం, భోగాల కోసం, స్వర్గభోగాల కోసం ఆశ్రయిస్తే వాళ్ళు తప్పకుండా వాటిని పొందుతారని చెప్పి ఈ మంత్రంలో మనకి తెలియజేసి, ఇప్పుడు అసలు కోరికలే లేనటువంటి వారై, అంటే నిష్కాములై, అంటే చేసేటువంటి పనులు నిష్కామంగా చేస్తూ కోరికల్ని తగ్గించుకుంటూ ఒక తక్కువ స్థాయిలోకి వచ్చిన తర్వాత మరి అటువంటి ఆత్మజ్ఞానైనటువంటి మహాత్ముడిని కనుక సేవిస్తే, అది కూడా భక్తితో సేవిస్తే, శుద్ధమైనటువంటి మనసుతో సేవిస్తే, సంపూర్ణం కూడా తన యొక్క సర్వ సంపూర్ణంగా తాను సంపూర్ణంగా అతడి పాదాలని ఆశ్రయిస్తే అటువంటి వాడికి ఏం ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. దీంతో ఈ 10 శ్లోకాలు 10 మంత్రాలతోటి ఈ ఖండం అయిపోయింది. ఇప్పుడు ద్వితీయ ఖండం ప్రారంభమవుతుంది. ద్వితీయ ఖండం ఈ శ్లోకంతో ప్రారంభం, ఈ మంత్రంతో ప్రారంభమవుతుంది. అంటే ఎవరైతే ముముక్షువులయ్యారో, మోక్షార్థులయ్యారో, ఒక గురువు దగ్గర శాస్త్రాలని తెలుసుకుంటున్నారో, మననం చేసి గుర్తు చేసుకుంటున్నారో, జ్ఞాపకం పెట్టుకుంటున్నారో, అలాంటి వాళ్ళు గనక తమ గురువుని కానీ, తమకి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మహాత్ముడిని కానీ శుద్ధమైనటువంటి మనస్సుతో ఆరాధించినట్లయితే, పూజించినట్లయితే, అర్చించినట్లయితే వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది అనే విషయాన్ని మనం రేపు చెప్పుకుంటాం.